యోగ విద్య గురించి భగవద్గీతకి ఉన్నటువంటి సంబంధం గురించి ఎవరు చెప్పలేదు అనిపిస్తుంది నాకు. ఎవరు యోగ విద్య పరంగా, కానీ భగవద్గీతలోనే యోగివి కా అంతకంటే గొప్పదైనటువంటి లేదు, తపస్వి కంటే జ్ఞానివి కంటే కూడా యోగమే గొప్పది, నువ్వు యోగవంతుడివి కా అని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఆ దృష్టికోణం రాలే. ఇక్కడ మనం ఆ దృష్టికోణంతో భగవద్గీతని చదువుకుంటాం. ఈ భగవద్గీతని ఆ విధంగా చదువుకుంటున్నప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు కూడా యోగ విద్యలే. అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ, అది కూడా యోగమే. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, విజ్ఞానయోగము, చివరికి మోక్ష సన్యాస యోగము, అన్ని యోగాలే. భగవద్గీతలో ఉన్నటువంటి 18 కూడా యోగాలే. అంచేత ఇక్కడ యోగము అనేటటువంటి పదాన్ని మనము ముఖ్యంగా ప్రపంచానికే ఒక మార్గదర్శకలం కాదలుచుకున్నటువంటి వ్యక్తుల సమూహము యోగ విద్య యొక్క అంతరార్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవ జీవితం మనం ఎత్తాం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టరు మరి మాకు గురువు ఉన్నాడా? దానికి కారణం నేనే. వాళ్ళ ప్రశ్న వేయటానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నేనేం చెప్తూ ఉంటానంటే, భౌతిక శరీరధారి అయినటువంటి వాడిని ఎవరు కూడా మీరు గురువుగా స్వీకరించకండి. దానికి కారణాలు ఉన్నాయి. కలికాలంలో ఆ మాట అనటానికి కావలసినటువంటి కారణాలు ఉన్నాయి. మరి భౌతిక శరీరధారి అయినటువంటి వ్యక్తిని నేను గురువుగా స్వీకరించకపోతే సూక్ష్మ శరీరంలో వచ్చేటటువంటి నేను, సూక్ష్మ శరీరంతో వచ్చేటటువంటి గురువుని నేను గుర్తించలేను కనుక మరి నా పరిస్థితి ఏమిటి? అది పాపం వాళ్ళ ప్రశ్న. ఎక్కడ ఈ అనుమానం వచ్చింది అంటే, మనకు అనుమానం ఎక్కడొస్తుంది అంటే, గురువుని మనం వెతుక్కుని నాయనా నువ్వు నాకు గురువు కా అని ఆ మహానుభావుడి చేత అనిపించుకుని, ఫలానా ఆయన నా గురువు అని చెప్పుకున్న తర్వాతే గురువు మీ జీవితంలోకి వస్తాడు అనేటటువంటి ఒక మూర్ఖపమైనటువంటి ఒక అవగాహన వచ్చేసింది. మానవ శరీరం మీకు లభించటమే గురువు యొక్క వరదానం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది జంతువునాం నర జన్మ దుర్లభం. జంతు శ్రేణిలో ఉన్నాం మనం అందరం కూడా. సడన్గా ఓ విచిత్రమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వల్ల జంతు స్థాయిలోంచి మానవ స్థాయిలోకి వచ్చాం మనం. ఈ మార్పు మన చేతిలో లేదు, జంతువు చేతిలో ఉందనుకుంటున్నారా మీరు ఈ విధంగా మారడం? అది గురువు అనుగ్రహమే. మానవ శరీరం మీకు లభించిందే, అది మీ గురువు యొక్క అనుగ్రహమే. అందుకు నేను భౌతిక శరీరధారి అయినటువంటి వాడిని మీ గురువుగా ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అంట. మీకు ఆల్రెడీ గురువు ఉన్నాడు, లేకపోతే మీకు భౌతిక శరీరం రాదు. ఈ మానవ శరీరం లభించటమే మీ గురువు యొక్క అనుగ్రహం. ఆయన మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు, ఆ గురువే. మీరు ముందున్నారా వెనక్కున్నారా దాని గురించి ఏం గాభరా పడకండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీరు చాలా గొప్పవాళ్ళు, మనం చాలా గొప్పవాళ్ళం, మానవ శరీరధారులు ఖచ్చితంగా చాలా గొప్పవాళ్ళు. ఈ అనంతమైనటువంటి విశాల విశ్వములో ఎన్ని గ్రహాలున్నా, ఎన్ని గోళాలున్నాయి, ఎన్ని పాలపుంతలున్నాయి, కానీ మనిషిని, మనిషి లాంటి జీవి ఇంకోటి ఎవడో ఎక్కడా ప్రస్తుతం ఇంతవరకు కనిపించలే, ఉంటే ఉండొచ్చు కాక ఎక్కడైనా. మరి మనం 800 కోట్ల మంది ఉన్నాం, జనసంఖ్య చాలా ఎక్కువైపోయింది, బాబాయ్ మనం భరించలేము అనేది మన దృష్టికోణంలో చాలా ఎక్కువే. కానీ ఈ అనంత విశాలమైనటువంటి విషయంలో పృథ్వీ ఎంత? పృథ్వీ మీదే 84 కోట్ల జీవరాశులు ఉన్నాయంటున్నారు, అందులో మనిషి ఒకడు. చేత ఈ అద్భుతమైనటువంటి మానవ శరీరం మీకు లభించడమే గురువు యొక్క అనుగ్రహం. అంచేత మీరు వేరే గురువుని అనుకోకల్లే. ఎక్కడ వెతుక్కోమంటాడు? అందుకే శ్రీకృష్ణుడు చివర మొత్తం 18 శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్తాడు. 18 ఏం చెప్తాడు? హృదయేషే అర్జున తిష్టతి, మీ హృదయంలోనే భావాల రూపంలోనే నేనున్నాను. ఎవరు? నేను శ్రీకృష్ణుడు కాదు, ఆ జగద్గురువు. మీ యొక్క గురువు మీ హృదయంలోనే ఉన్నాడు. ఆయన్ని వదిలేసి నేను బయట వాళ్ళని పట్టుకుంటే, యోగ సాధనలో మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. గురువు ఉన్నాడా లేదా మీకు? లక్షల సంవత్సరాల బట్టి గురువు యొక్క అనుగ్రహంలో మీరు జీవిస్తున్నారు. ఆ గురువు యొక్క అనుగ్రహం వల్లే ఈనాడు మీరు ఈ స్థితిలో ఉన్నారు. అదే గురు చరిత్రలో కూడా నేను మిమ్మల్ని దీపకుడు యొక్క చరిత్రలో మిమ్మల్ని అర్థం చేసుకోమనేది నేను. గురు చరిత్ర పారాయణ చేశాను, నాకేం సుఖాలు వచ్చాయి? ప్రశ్న ఇది. మర్చిపోయేది ఏంటి అంటే, సాధకుడు యోగికి ఈ తేడా రాదు. సాధకుడికి యోగికి ఈ తేడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మానసికమైనటువంటి శీర్షాసనం మీరు వేయగలిగితే ఖచ్చితంగా శీర్షాసనమేది. ఏమని చెప్తున్నాం, ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం, సాయి అనుగ్రహం వల్ల మాకు ఈ కష్టాలు పోయాయి. మీరు చాలా భ్రమలో ఉన్నారు. సాయి అనుగ్రహం వల్ల కష్టాలు పోవు, కష్టాలు వస్తాయి. నిజమా మాస్టర్ అవుతే ఈసారి నుంచి సాయి అన్ను. మీరు అన్నా అనకపోయినా మీ గురువు మీ హృదయంలోనే ఉన్నాడు. మీరు ఏం చేయగలరు, ఆ గురువు యొక్క క్లచెస్ నుంచి పారిపోలేరు. మీరు కళ్ళు మూసుకోగలరు, అంతకంటే మీరేం చేయ అది చేస్తున్నారు. మీరు కళ్ళు తెరవండి, అది చెప్పేది. కష్టాలు అర్జున విషాదయోగం, కులదీపకుడు. గురు చరిత్రలో కూడా విషాదమే, వాళ్ళకి ఆ లాభాలు వచ్చాయట, వీళ్ళకి ఈ లాభాలు వచ్చాయట, వాళ్ళకి ఈ లాభాలు వచ్చాయట, మరి నాకేంటి, మా వంశంలో వాళ్ళకు కూడా వచ్చే లాభాలు, మా ఇంటి పక్క వాళ్ళకి లాభాలు కనిపిస్తున్నాయి, మరి నాకు. గుర్తుంచుకోండి, నిజంగా గురువు అనుగ్రహం యొక్క అనుగ్రహం మీ మీద ఉంటే మీ కష్టాలే ఉంటాయి. కానీ మీ కష్టాలు ఇవ్వాలా కష్టాలు ఇవ్వకూడదా అన్నది కూడా ఆ గురువే నిర్ణయిస్తాడని, మీ చేతిలో ఏం లేదు. అంచేత నాకు ఈ గురువు వద్దు, నాకు ఆ గురువు వద్దు అన్నా ఏం కుదరదని. మీరు చేయగలిగేది ఏంటి అంటే ఆ నియమాన్ని అర్థం చేసుకుని. అందుకే అర్జునుడు చాలా తెలివైనవాడు. 18వ అధ్యాయంలో చివరిలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడో నేను చెప్పవలసినంతా చెప్పాను. నువ్వు నా భక్తుడివి, నా ప్రియమిత్రుడివి, ఇష్టోసిమే, నాకు చాలా ఇష్టం నువ్వు అంటే, అందుకని నేను ఇదంతా చెప్పాను. ఏదో ఇచ్చేసి తదా గురు, నీకు ఏది ఇష్టం అవుతే అది చేయన్నాడు జగద్గురువు. ఆయన మీద తిప్పి కొట్టగలిగాడు అర్జునుడు లాంటి శిష్యుడే. కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్తే అది చేస్తా, నేనేం అడగను. అడగను అంటాం అసలు ఫస్ట్ స్టెప్, అడగటం కాదు. అడిగే స్థితిలో యోగి ఉండడు, చేసే స్థితిలో ఉంటాడు. నువ్వు నన్ను ఏం చేయమంటావు, నన్ను ఏదో చేయటానికి ఈ భూమి మీదకి దింపావు. నేనేం చేస్తున్నాను, లెక్చరర్ గాను, క్లర్క్ గాను, ఆఫీసర్ గాను, జడ్జి గాను, ప్రెసిడెంట్ గాను, రోడ్లు ఊడ్చేవాడు గాను, ఎలా బతికినా ఒకటే, దానికి ఏ విలువ లేదు. ఎందుకంటే ఈ భౌతిక జీవితంలో మీరు జీవించేటటువంటి జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధమైనటువంటి స్పర్శ లేదు. స్పర్శ లేదు, ఇది కేవలము శరీర యాత్రకి, ఈ శరీరం నడిపించుకోవటానికి పనికొస్తుంది అనేటటువంటి శీర్షాసనం వేయగలగాలి మీరు. ఆ శీర్షాసనం వేసినప్పుడు మొట్టమొదట ఏమొస్తాయి, కష్టాలు సుఖాలుగా మారుతాయి, సుఖాలు కష్టాలుగా మారుతాయి. అది ఎక్కడ ప్రూవ్ అవుతుంది మీకు, మహాభారతంలో దుర్వాసుడు రాజభవనానికి వస్తాడు, కడుపు నిండా ఆహారం పెడతాడు దుర్యోధనుడు, చేయగలిగిన మర్యాదలన్నీ చేస్తాడు. చేశాక ఏమంటాడు, మా అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు, మీ అనుగ్రహం వాళ్ళకు కూడా రావాలి, అనుగ్రహం కోసం ఆ పంపించింది వాడు. దుర్వాసుడు కోపం ఎక్కువ అని తెలుసు. అంటే ఏంటి, వీడిక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా వాడి దృష్టి అడవిలో ఉంది. అడవిలో వాళ్ళు ఎలా ఉన్నారు, అక్షయ పాత్రతో ఉన్నారు. ఆ అబౌట్ టర్న్, అడవిలో ఉన్నా అక్షయ పాత్ర ఉన్నట్టు జీవించగలగటం. ముందు మీరు ఉన్నట్టు జీవించటం మొదలెడితే అది మీ దగ్గరికి వస్తుంది. ఈ అబౌట్ టర్న్ వేసుకున్న తర్వాత అర్జున విషాద యోగం మనకి అర్థం అవటం మొదలెడుతుంది. ఏంటి అర్జునుడి యొక్క విషాదం, నా కోరికలు తీరలేదు అనేటటువంటి విషాదం లేదు. అసలు అర్జునుడికి, ద్రౌపదికి, ధృతరాష్ట్రుడికి, భీముడికి కోరికలు లేవు. మహారాజపుత్రుడు అడవిలో ఉండమంటే అడవిలో ఉన్నారు, అడుక్కు తినమన్నారు ఏకఛత్రపురంలో, అడుక్కు తిన్నారు. కాదు, మీరు ఫలానా రాజుగారి ఇంటికి వెళ్ళిపోయి గోవుల్ని కాయండి, వంట చేయండి, ఎవరు వంట చేసింది, భీముడు. విరాట పర్వంలో మీరు చదివి ఉంటారు. ద్రౌపది ఏం చేసింది, జల్లు వేసింది, ఇల్లు విడిచింది, సెంట్లు నూరి, సైరేంద్ర అంటే అంతే కదా. మహారాజ పుత్రులు శ్రీకృష్ణుడికి స్వయంగా సంబంధికులు, చేయవలసినటువంటి పని అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళు చేసింది అది. అంచేత మొట్టమొదటి స్టెప్, భగవద్గీతను మీరు అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరేం చేయరు, మీరేమీ చేయరు. మరేం చేస్తారు మీరు, శరీరము నిలబెట్టుకోవటానికి కావలసినటువంటి పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉంటారు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటారు. ఎక్కడుంటే అక్కడ ఉంటారు. ఇంకా మీ కోరికలు ఏమైనా ఉంటే కదా మీకు బాధ, ఏముండవు. చేసుకున్న తర్వాత క్రమక్రమంగా మీ లోపలికి ఆ గురువు యొక్క అంశ దిగటం మొదలెడుతుంది. మరి ఇవాళే దిగిపోతుందా మాస్టారు? చెప్పలేను. మీలో చాలామంది మంచి యోగ స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మీకు గుర్తు రావటం లేదంతే. నేను చేయగలిగేది ఏముంది? అంచేత ఆ యోగ స్థితి ఎప్పుడు మీకు క్లిక్ అవుతుంది చెప్పలేను. ఈరోజు రాత్రి క్లిక్ కావచ్చు. ఏంటి క్లిక్ కావటం అంటే నా ఉద్దేశం, నా భావం, మీరు ఏమీ చేయకుండా ఆ పరమాత్మ మీ హృదయం లోపల ఉన్నటువంటి ఆ గురువు ఏమి నిర్దేశన చేస్తాడో అదే. అర్జునుడు మహాభారత యుద్ధానికి రెడీ అయ్యాడు. రెడీ అయ్యాక తనేం చేయడు, తన రథాన్ని తన శరీరాన్ని నడిపేదవుడు మళ్ళా ఆ జగద్గురువే. ఆ మానసిక స్థితి మీరు అర్థం చేసుకుని ఇందులో మనము కొన్ని శ్లోకాలు మాత్రమే తీసుకుని ఆహుతి వేస్తున్నాం. ఆ శ్లోకాల యొక్క అంతరార్థాన్ని గమనించండి. మొట్టమొదటి శ్లోకమే ధృతరాష్ట్ర ఉవాచ. రాష్ట్రము అంటే దేహము, ధృత అంటే కలిగి ఉన్నవాడు, దేహాన్ని కలిగి ఉన్నవాడు. ఎవరు దేహాన్ని కలిగి ఉన్నవాళ్ళు? మనం అందరము. మన అందరికీ వచ్చేటటువంటి ప్రశ్న అక్కడ వేస్తున్నాడు వాడు. కానీ ఆ ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు? గుడ్డివాడు. యోగము చాలా గొప్పది ట. శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు, జగద్గురువు ట. స్థితప్రజ్ఞత్వం చాలా గొప్పది ట. గుడ్డేగా, మనకి ఏ అనుభూతులు లేవు. భగవంతుడి యొక్క అనుభూతి లేదు కానీ ఉన్నాడు ట. సరే, అంతా బాగానే ఉంది. ఆ గుడ్డితనంలోనే మనం కూడా ఏం చేస్తున్నాం? ధృతరాష్ట్రుడికి వచ్చినటువంటి అనుమానమే మనకు కూడా వస్తుంది. ఏంటా అనుమానం? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. సంజయ దివ్యదృష్టి గలవాడు. సంజయుడికి వ్యాసుడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కావలసినటువంటి దివ్యదృష్టినిచ్చాడు. ఏంటి ఆ ప్రశ్న? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇది ధర్మము అని మనకు తెలుసు. ఆ విధమైనటువంటి ధర్మాన్ని కురుక్షేత్రే ఆచరణలో పెడితే కొంపలు అంటుకుపోతాయని కూడా మనకు తెలుసు. రూల్స్ ప్రకారము ఆనెస్ట్గా ధర్మ ప్రకారము మనం ఏదైనా పని చేయకపోతే ఏమవుతుందో ఈ కాలంలో మనకు తెలుసు కదా, కుదరదు. అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ రెండింటి మధ్య ఏమొస్తుంది? ఎప్పుడు కూడా యుద్ధం వస్తుంది. ఎప్పుడు యుద్ధం వస్తుంది. అందుకే మీరు చూసుకోండి, మీరు యోగులు అవునా కాదా, మీరు సాధకులు అవునా కాదా అనేటటువంటి మీకు అనుమానం వస్తే ఈ ప్రశ్న మీరు వేసుకోండి. మీకు అనుమానం వచ్చిందా ఈ పని చేయొచ్చా చేయకూడదా? మీకు అనుమానం రాలేదనుకోండి, ఖచ్చితంగా మీరు సాధకులు గారు. ఇంచేదంటే మీకు అనుమానం రాలేదంటే రెండే ఉండాలి. ఏది కరెక్టో మీకు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. తెలిసిందంటే ఇంకా మీరు చాలా గొప్పవాళ్ళే. తెలియలేదు అంటే మీకు దాని గురించి అవసరం లేదైనా ఉండాలి కదా. అంచేత నిరంతరము మీ జీవితంలో ఆఖరికి మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా ఈ అనుమానం వస్తుంది సాధకుడికి. మంచినీళ్ళు తాగొచ్చా తాగకూడదా? 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు చూస్తాం. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు అనుమానం వస్తుంది సాధకుడికి, నేను ఊపిరి పీల్చుకోవచ్చా పీల్చుకోకూడదా? అదృష్టం బాగుండి వాడి చేతిలో అది లేదు, లేకపోతే వాడి అనుమానంలోనే ఉంటాడు, గందరగోళం అయిపోయేది. అంచేత ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ, యుద్ధం కోసం ఏ విధమైనటువంటి యుద్ధం చేస్తున్నామో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి యుద్ధం మీ శరీరాల్లో 3 రకాలుగా జరుగుతుంది. ఆ 3 రకాలైనటువంటి యుద్ధాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆ 3 రకాలైనటువంటి యుద్ధాలు గాయత్రి మంత్రంలో భూర్భువస్వాగా హ్రీం శ్రీం క్లీంగా, ఇవాళ శ్రీకృష్ణలో యక్ష గంధర్వ నాగ. పేర్లు మారితే అంతే, శాస్త్రం ఏం మారదు. అంచేత ఆ 3 రకాలైనటువంటి యుద్ధాలు మీరు గుర్తుంచుకోండి. శరీరం ఉంది మనకి, భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరానికి తనకి కావలసిన కోరికలు కొన్ని ఉన్నాయి. భౌతిక శరీరం సుఖంగా ఉండాలనుకుంటుంది, వేడిగా ఉండకూడదు అనుకుంటుంది, ఎండగా ఉంటే చల్లగా కావాలనుకుంటుంది, రకరకాలైనటువంటి భౌతిక సుఖాలు అది కోరుకుంటుంది. కోరుకునేది ఏది? శరీరం. ఉపయోగించుకునేవాడెవడు? యోగి. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది నిరంతరం. ఇంకో రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది, కోరికలు, రకరకాలైనటువంటి కోరికలు. అదొక వేరే శరీరం ఉంది, కామమయ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది అని యోగశాస్త్రం చెప్తుంది. 8వ అధ్యాయం నుంచి భగవద్గీతలో మనం సూక్ష్మ శరీరంలోకి ఎలా వెళ్ళాలో తెలుసుకుంటాం మనం. ఆ సూక్ష్మ శరీరానికి దానికి కావాల్సిన కోరికలు దానికి ఉన్నాయి, అది నిన్ను వాయిస్తూ ఉంటుంది. యోగి, సూక్ష్మ శరీరం, యుద్ధం, ఇంకా ఆలోచనలు. ఇంకా దాని గురించి గొడవే లేదు కదా. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, మాస్టారు మీరు అనవసరంగా నన్ను ధ్యానం చేయమన్నారు, అసలు ఇన్ని పిచ్చి పిచ్చి ఊహలు వస్తాయని నాకు తెలీదు, ఇదివరకే బెటర్, నేను ధ్యానం చేయటం మొదలెట్టాను కొంపలు అంటుకుపోయాయి, అసలు ఇన్ని పిచ్చి పిచ్చి కూడని ఆలోచనలు నాలో ఉన్నాయా, వాళ్ళకి తెలియదు అసలు అది చాలా కరెక్ట్ అని. ఇల్లు కట్టాలి అంటే ఫౌండేషన్ తవ్వుతాం, తవ్వితే మట్టి బయటకు వస్తుంది, మట్టి బయటకు వస్తుంది ఇంకే ఇల్లు కడతారు, గోడ కట్టమంటే వీడు గుంట తవ్వుతున్నాడే అంటావా మనం, గోడ కట్టాలి అంటే గుంట తవ్వాలి, అంచేత ఆలోచనలు వస్తాయి, అందులో తప్పేం లేదు, కానీ ఆ ఆలోచనలు మనకి ఇష్టం లేదు, ఆ ఆలోచనలు కూడనివి అని మనకి తెలిసినా కూడా వస్తున్నాయి. మూడో రకమైనటువంటి యుద్ధం. ఈ మూడు రకాలైనటువంటి యుద్ధాలు గుడ్డిగా చేస్తున్నాం మనం. శరీరం యొక్క కోరికలు తెలియదు, యోగి యొక్క కోరికలు తెలియదు, కామమే శరీరం యొక్క కోరికలు తెలియదు, యోగి యొక్క కోరికలు తెలియదు, మనోమయం యొక్క కోరిక ఆలోచనలు తెలియవు, యోగి యొక్క ఆలోచనలు తెలియవు. గుడ్డివాడు ఎవరిని అడుగుతున్నాడు? దివ్య దృష్టి కలిగినటువంటి మహాత్ములని. వాళ్ళు చెప్పగలరు మనకి, మిగతా వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఈ విషాదము నుంచి, సాధకుడు యొక్క విషాదం నుంచి బయట ఎలా పడతాం అన్నది రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి.
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవీ అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసాం మాత బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా.
భగవద్గీత గురించి చర్చించుకునే ముందు కొన్ని విషయాల గురించి మనకి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోతే భగవద్గీతలో వచ్చేటటువంటి అనేక పదాలకి మనకి సవ్యమైనటువంటి అవగాహన ఉండదు. మొట్టమొదటిది యోగము అనేటటువంటి పదము. యోగము అనేటటువంటి పదము భగవద్గీతలో, లేకపోతే వ్యాస భగవానుడు కానీ, మన ఋషులు వేదాలలో కానీ, మిగతా చోట్ల కానీ, ఉపనిషత్తులో కానీ, ఈ యోగము అనేటటువంటి పదము వాళ్ళు ఏ భాషతో, ఏ భావంతో, ఏ ఉద్దేశంతో వాడారో ఈనాడు మనం దాన్ని పూర్తిగా మర్చిపోయాం. దాన్ని ముందు మనం చాలా బాగా మననం చేసుకుని అర్థం చేసుకోకపోతే ఈ 18 యోగాలు, భగవద్గీతలో ఉన్నటువంటి 18 యోగాలు కూడా మనకి ఎందుకు ఉపయోగపడవు. యోగము అనేది సాధన చేసేటటువంటి విషయము కాదు.
అది ముందు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాహం వేదే న తపసే న దానేన న చేజ్జేయ శక్యేమం విదో ద్రష్టం దృష్టవానసి మామ్యథ. విశ్వరూపం గురించి చెప్తూ స్పష్టంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు, నాహం వేదేర్ వేదాల వల్ల కానీ, న దానేర్ దానాల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, ఏ విధంగానూ కూడా నువ్వు నన్ను ఏ విధంగా అవుతే విశ్వరూపాన్ని చూడగలిగావో, ఆ విశ్వరూపాన్ని నువ్వు ఏ విధమైనటువంటి నీ ప్రయత్నాల వల్ల చూడలేవు. అది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. సాధనలో మీ సాధన వల్ల మీరు భగవంతుణ్ణి పొందుతాము అనుకుంటే వెంట్రుకను కట్టి కొండని లాగినట్టే. అనంతమైనటువంటి మమేకాంశ స్థితో జగత్, విభూతి యోగంలో మొత్తం ఈ ప్రపంచం యొక్క విశాల విశ్వము, మన మనస్సుకి తెలిసేటటువంటి విషయం గురించి మీరు ఊహించండి. మీకు ఎంత తెలుసో, పాలపుంతల గురించి తెలుసు, ధ్రువ నక్షత్రాల గురించి తెలుసు, వాటి గురించి తెలుసు, వీటి గురించి తెలుసు, ఎక్కడెక్కడికో మీరు వెళ్ళగలరు. అవన్నీ కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, నా యొక్క ఒక అంశం మాత్రమే అంటాడు. మీరు చేసేటటువంటి ఈ బచ్చా సాధనలు, అర్ధరహితమైనటువంటి సాధనలు, ఈ గాయత్రి మంత్రాలు, ఈ యజ్ఞాలు, ఈ అనుగ్రహ మాలా మంత్రాల వల్ల మీరు యోగము సాధించగలుగుతారు అంటే సాధించలేరు అనేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి అవగాహనకి మీరు రావాలి భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే. మరి ఎలా వస్తుంది యోగం? మరి ఇది అంత కష్టం, అసంభవం, మనం చేయలేము అన్నప్పుడు ఇంకే భగవద్గీత వింటాం ఎందుకు? దాని గురించి మళ్ళీ 18 యోగాలు ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా వినండి అని నేను చెప్పడం ఎందుకు? ఎందుకు అంటే దివ్యం దదామితే చక్షు, నీకు కావలసినటువంటి ఆ దివ్యమైనటువంటి చక్షువు నేనే ఇస్తాను. ఆయన ఇవ్వకపోతే మీరు చూడలేరు. ఇవ్వవలసింది ఆయన, చేయవలసింది ఆయన. ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఈ మాటను. మీరు యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు, తపస్సులు చేశారు, దానాలు చేశారు, దానివల్ల మీరు భగవంతుణ్ణి గలము అనుకుంటే అది జరగదు. ఆయన ఎవరినవుతే వరిస్తాడు, ఆయన వరించాలి, మనం కాదు. మనం ఏంటి అప్లికేషన్ పెడతాం అంతే. ఈ అప్లికేషన్ యొక్క రిజల్ట్ ఏమవుతుంది అనేది నిర్ణయించేటటువంటి ఫైనల్ అథారిటీ ఆ యోగేశ్వరుడు పురుషోత్తముడు. మీరు ఏదైనా చెప్పండి. అంచేత ఈ విధమైనటువంటి అవగాహనతో కనుక మనం సాధనలు మొదలెడితే, ఏ విధమైనటువంటి అవగాహనతో మనం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సాధనలు విశ్వరూపానికి పనికిరావు, భగవంతుడికి పనికిరావు. మరి ఈ సాధనలన్నీ వేస్టేనా మాస్టరు? వేస్ట్ కాదు. దానికి అనుకూలమైనటువంటి మానసిక శారీరక ఆలోచనాత్మకమైనటువంటి పరిస్థితి ఏర్పరుస్తుంది. డిగ్రీ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చేస్తుందా? కానీ చదువు ఎవరు మాటం లేదు కదా, ఉద్యోగం రావటం లేదు, గ్యారంటీ లేదు, అంచేత నేను చదువు మానేస్తానని అంటే ఇంకా ఎక్కువ డొనేషన్లు కట్టి మనం చదువుకుంటున్నాం. ఆ విధంగా ఆలోచించండి దీన్ని. మీరు చదువుకున్నంత మాత్రాన ఏ విధంగా అవుతే ఉద్యోగం గ్యారంటీ లేదు, పెళ్లి చూపులకు కూర్చున్నంత మాత్రాన అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అన్నది ఎలాగవుతే గ్యారంటీ లేదు, అదేవిధంగా ఈ సాధనలన్నీ చేసినా కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అన్నటువంటి గ్యారంటీ లేదు. కానీ ఆ భగవద్గీతలోనే చాలా చోట్ల గ్యారంటీ ఇస్తాడు. నువ్వేమీ గాభరా పడకు, నేనున్నాను, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, వాళ్ళని నేను ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేనే దాటేస్తాను. యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యొక్క యోగాన్ని క్షేమాన్ని కూడా నేనే చేసుకుంటాను, నేనే చేస్తాను, నువ్వేమీ చేయక్కర్లేదు. ఆ మాట అర్థం ఏమైనా మీరు ఆలోచించారు ఎప్పుడైనా? నేను చెప్పిన దానికి శ్రీకృష్ణుడు చెప్పింది ఒకటేనేమో అని ఎప్పుడైనా మీకు అవగాహనగా వచ్చిందా? నువ్వు నన్ను తప్ప ఇంకేం ఆలోచించకు, నీ యోగము నీ క్షేమం యొక్క బాధ్యత ఎవరిది? ఆయనది. అంతే ఇంకా నువ్వు చేసేది ఏంటని. నేను చెప్పింది ఆయన చెప్పింది ఒకటే, కానీ నేను ముందు చెప్పింది వింటే మీకు భయం వేస్తుంది, ఆయన చెప్పింది వింటే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఆయన చెప్పాడు అది, మరి జగద్గురువు చెప్పింది ఆనందం ఎందుకు ఇవ్వదు? ఖచ్చితంగా ఆనందం ఇస్తుంది. కానీ ఇద్దరం చెప్పేది ఒకటే. బెర్నార్డ్ షా గురించి ఒక మాట ఉంది, ఒక సభలో ఆయన మాట్లాడుతున్నట్ట. బెర్నార్డ్ షా గురించి ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళే తెలుసు ఆయన కాస్త తిక్క మనిషిని, మామూలు తిక్క కాదు మహా తిక్క. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఒకసారి ఆయన దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వచ్చిందిట. వచ్చి, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, ఆయన పెళ్లి చేసుకోలేదు బెర్నార్డ్ షా, మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో, మన పిల్లే పుట్టే వాళ్ళకి నా అందం మీ తెలివితాట్లో వస్తాయి, ఎంత బాగుంటుందో అందిట. ఊరుకోకూడదుగా మైక్ దగ్గరికి వెళ్ళట. ఈ అమ్మాయి ఎలా అంటుంది, నాకు చిన్న అనుమానం ఉంది, మరి నా రూపం దాని తెలివితాట్లో వస్తే ఏమవుతాయి. అలాంటి వ్యక్తి ఆయన బెర్నార్డ్ షా, మంచి గందరగోళం చేస్తాడు. ఒక ఆడియన్స్లో ఒకసారి కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ, మరి ఏ సందర్భం వచ్చిందో ఏంటో తెలియదు, ఇందులో కూర్చున్న వాళ్ళలో సగం మంది మురుకులు అన్నట్ట. ఇంకా చూసుకోండి, నక్కలు పెళ్లి కూతులు అన్నీ, అందరికి న్యాచురల్ కదా కోపం వస్తుంది. తప్పు చెప్పాను సారీ, నేను ఆది కాదు, నేను చెప్పదలుచుకున్నది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సభలో ఉన్నటువంటి సగం మంది బుద్ధిమంతులు అది చెప్దాం అనుకుని అలా చెప్పాను అన్నట్ట. అందరూ ఊరుకున్నారు. ఊరుకోటంలోనే తెలుస్తుంది కదా అర్థం ఏంటో. ఎందుకు ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అంటే, యోగము అనేటటువంటి పదాన్ని మనం చాలా చౌకబారుగా వాడుతున్నాం, దాన్ని బజారు పాలు చేసాం మనం. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలో మానవీయ చేతనత్వ యొక్క పరాకాష్ఠ. మనం మనుషులుగా పుట్టాం, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాం. ఆ మనుష్యులుగా పుట్టినటువంటి మానవులలోనే అనేక జాతులు అనేక వర్ణాలు రకరకాలుగా చెప్పుకొని వచ్చారు. మన ఋషులు చేసినటువంటి వర్ణాశ్రమ వ్యవస్థలో పరిపూర్ణమైనటువంటి పీక్కి తీసుకువెళ్ళినటువంటి ఋషులు చేతనత్వ స్థాయిలో, ఇంకా అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళలేనటువంటి స్థాయిలో కూడా మళ్ళా వాళ్ళు ఐదు రకాలు చేయగలిగారు ఋషులు. ఋషుల తర్వాత మహర్షులు, మహర్షుల తర్వాత రాజర్షులు, బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత దేవర్షి. ఈ ఋషుల మధ్య స్థాయి భేదాన్నే మనం పట్టుకోగలగలేము. ఇంకా యోగ విద్య యొక్క స్థాయి భేదాన్ని ఎక్కడి నుంచి పట్టుకుంటాం, ఇందుకు యోగ విద్య యొక్క స్థాయి భేదాన్ని ఎక్కడి నుంచి పట్టుకుంటాం అన్నామంటే, అక్కడి నుంచి మొదలెడతారు వాళ్ళు ఋషులు. ఋషిత్వం రావాలి అంటే మీరు యోగస్థితిలో ఉండాలి. యోగస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నా ఋషి అన్నా ఒకటే. ఇంత అద్భుతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి చాలా అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వానికి తీసుకు వెళ్ళేటటువంటి మార్గాన్ని చివరికి ఎక్కడికి తీసుకొచ్చాం మనం? ఓ మంత్రాన్ని జపం చేసుకుంటే వచ్చేస్తుంది, యజ్ఞం చేస్తే వచ్చేస్తుంది. అంత ఈజీగా రాదు అది. సైకిల్ తొక్కటం రాదు, సైకిల్ ఉన్నవాడు ఏం చేసుకోలేడు. అలాగే కారు, స్కూటరు, ఈత కొట్టడం. మరి ఈత కట్టడం సులభమా కష్టమా? వచ్చినవాడికి చాలా సులభం, రానివాడికి ఇంకా అంతకంటే కొంపలు అంటుకుపోయేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఓ పడవలో ఓ పండితుడు ఓ పడవవాడు వెళ్తున్నట్ట. రామకృష్ణ పరమహంస చెప్తాడు ఈ కథ. పండితుడు నోరు మూసు కూర్చోలేరు కదా, పండితుడు అంటేనే అర్థం వాడు నోరు మూసు కూర్చోలేడని. ఎవడూ లేడు పడవలో, పడవ వాడుతూనే మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నీకు లెక్కలు వచ్చా అన్నాడు. రాదన్నాడు. ఎలా వస్తుంది అనుకున్నాడు అసలు వీడు, పండితుడికి బుద్ధి ఉండాలి కానీ. కానీ పండితులు అలాంటి ప్రశ్నలే అడుగుతారు. మనం అలాంటి పండితులమే. సినిమా హాల్లో ఇంటర్వెల్లో వస్తారు మన ఫ్రెండ్ కూడా, ఏమయ్యా సినిమాకి వచ్చావా అని అడుగుతామండి. అమ్మో చాలామంది అడుగుతారు సినిమా హాల్లోనే. అలాంటి పండితుడు వాడు కూడా. అంచేత ఆ పండితుడు ఏం చేశాడు, పడవవాడిని అడిగాడు, నీకు లెక్కలు వచ్చా? రాదు, వేస్ట్, నీ లైఫ్ 1/4 లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నాడు. సరే ఇంకో శాస్త్రం ఏదో చెప్పాడు, కెమిస్ట్రీ వచ్చా? రాదు, ఇంకో 1/4 పోయింది అన్నాడు. ఫిజిక్స్ వచ్చా? రాదు, 3 వంతులు పోయింది పో నీ జీవితం అన్నాడు. ఈ లోపల తుఫాన్ వచ్చింది. ఈత వచ్చా అని అడిగాడు పడవవాడు. ఇప్పుడు రాదు అన్నాడు. నీ కర్మ, నీ పూర్తి జీవితం పోయింది, నేను పోతున్నా అన్నాడు, దూకేశాడు. యోగ విద్య కూడా అంతే. మీరేం అక్కర్లే మీకు, మీకు ఈ గాభరా పడిపోయి నేను చెప్పిన దాన్ని విని మాకేం తెలియదే, మరి ఏం చేయాలి ఏం లే. మీకు కావాల్సింది ఒకటే, దూకే సాహసం కావాలి. దూకేయగలగాలి ఈత నేర్చుకోవటానికి. నేను ఎప్పుడూ చెప్తున్నాను కదా, మీరు దూకగలగాలంతే, అంతకంటే మీరు చేసేది ఏం లేదు. దూకేశాఖ ఏం జరుగుతుంది, ఇంకా దూకేశాఖ చేసేది ఉంది, మనమే కంగారు పడక్కర్లే. అప్పుడు ఆయన వాగ్దానం చేసినా చేయకపోయినా చేసేదేదో ఆయనే చేసుకుంటాడు. కానీ ఆ దూకటానికి కావలసినటువంటి సాహసం తెచ్చుకోవటానికి భగవద్గీత యొక్క ఈ క్లాసులు మనకి ఉపయోగపడితే, మీకు ఉపయోగపడితే, మనందరి జీవితాలు కూడా ధన్యమైపోతాయి. ఆ దూకగలగాలి. ఆ దూకటానికి కావలసినటువంటి ఆ బాధ, ఇది చాలా గొప్పది అని తెలుసు. దూకలేకపోతున్నాం, ఆ బాధ ఉండే, ఆ బాధని అర్జున విషాద యోగం అన్నారు. ఇది కూడా యోగమే. ఇంచేదంటే ఆ బాధ రానంత వరకు అసలు జరగదుగా. ముందు ఆ బాధ రావాలి కదా మీకు. యోగం అనేది ఏదో ఉంది, అదేదో చాలా గొప్పది ఉంది, ఆ గొప్పదైనటువంటి విషయాన్ని నేను అవగాహన చేసుకోవాలి, దాన్ని నేను పొందాలి అనేటటువంటి ఆ ఆవేదన, ఆ తపన మీలో బయలుదేరినంత వరకు ఏ సాధన మనం చేసినా కూడా యోగ విద్య యొక్క మొదటి అడుగులోకి ఇంకా మనం వేయలేదు అని అర్థం. మరి సాధనలన్నీ ఎందుకు చేయిస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇవంతా కూడా మనకి 4వ అధ్యాయంలో తగులుతాయి. మనం అప్పుడు కాస్త దాని గురించి డీప్గా మనం చదువుకుందాం. కానీ ఇక్కడ అర్జున విషాద యోగం గురించి, ఎందుకంటే మనం అందరము అనేక జన్మల బట్టి ఆ మెట్టు మీదే ఉన్నాం, ఆ మెట్టు నుంచి దూకలేకపోతున్నాం. మీరు బుధవారం నాడు వచ్చే సీరియల్ ఏంటని అన్వేషిత చూసి ఉంటే, చిన్నవాడు అనిరుద్ధ్ ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు. ఆ సీన్ మీలో చూసి ఉంటే అర్థమవుతుంది మీకు. ఏం చేస్తాడు అక్కడ ఇన్స్ట్రక్టరు, జంప్ 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 అంటూ ఉంటాడు. వాడితో పాటు ఉన్న మిగతా పిల్లలందరూ జంప్ చేస్తారు, కానీ మన అనిరుద్ధ్ గారు హీరో గారు కదా, జంప్ చేయడు. అప్పుడు అతను మాస్టర్ ఉంటాడు, అమెరికా నుంచి వచ్చిన అతను, ఏం మాట్లాడు, అతను పేపర్ చదువుతూ ఉంటాడు అక్కడ, పేపర్ తీసుకొచ్చి పక్కన పడేస్తాడు. దగ్గరకు వస్తాడు మెల్లిగాను, ఎత్తుతాడు, విసిరేస్తాడు. ఈత వచ్చేస్తుంది వాడికి. ఆ సాహసం, సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయ మెచ్చుత, అక్కడ నుంచి అర్జున విషాద యోగం స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి కూడా పాండవులు కష్టపడుతూనే ఉన్నారు, రకరకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు సంపాదించుకున్నారు, ఎంత సంపాదించుకున్నా కూడా వాళ్ళకి మనం అనుకునేటటువంటి మనశ్శాంతి లేదు. వాళ్ళు పాపం శాంతియుతంగానే ఉన్నారని నా నమ్మకం. కానీ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి రాజ్యం లేదు కనుక వాళ్ళు సుఖంగా లేరు అని. కానీ వాళ్ళకి రాజ్యం ఉందో లేదో దేని బట్టి తెలుస్తుంది అంటే, అడవిలో ఉన్నప్పుడే అర్జునుడు ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చోగలిగాడు. ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చోగలిగే వాడికి రాజ్యం ఉన్నట్టా లేనట్టా, అది చాలా పెద్ద ప్రశ్న. అంచేత మన దృష్టికోణము, యోగ విద్య సాధకుల యొక్క దృష్టికోణము కొంచెం అర్జున విషాద యోగంలో మీరు అర్థం చేసుకోండి. మొదటి శ్లోకంలోనే మొత్తం రంగరించి పెట్టేస్తాడు. ఇప్పుడు కూడా ఇంట్రొడక్షన్లోనే మన టెక్స్ట్ బుక్స్ వాటిలో కూడా మీరు చూడుకోండి, ఆ టైటిల్లోనే మీకు తెలిసిపోతుంది అందులో ఉన్నటువంటి విషయం ఏంటో. అలాగే టైటిల్లోనే అర్జున విషాద యోగంలోనే మొట్టమొదటి టైటిల్లో ఏం చెప్పాడు అక్కడ, ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అంటే మనమే, యోగ సాధకులమైనటువంటి, యోగ విద్యలోకి వెళ్ళుతున్నటువంటి వ్యక్తులమే. ఆ దృష్టికోణంతోనే మీరు భగవద్గీతను ఎప్పుడైనా చదవండి. అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకున్నారు అని మాత్రం చదవకండి భగవద్గీత. అర్జునుడు అంటే నువ్వు, ఎవరు పుస్తకం చదువుతున్నాడో వాడు. శ్రీకృష్ణుడు ఎవడు, నీ లోపల నుంచి చెప్తున్నటువంటి శక్తి. చాలామంది నన్ను అడుగుతారు మీ గురువు ఎవరని, శ్రీరామ్ శర్మ ఆచార్య అని చెప్తాను. శుద్ధ తప్పు అబద్ధం. శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్తాడు ఆయన గురువు ఎవరు, సర్వేశ్వరానందజీ. శుద్ధ తప్పది, పరమాబద్ధం అది, నమ్మకండి. అలాగే ఎవరైనా గురువుల గురించి ఒక విషయాన్ని గురించి చెప్పినప్పుడు ఏదో ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు కదా, ఫలానా ఆయన మా గురువు, లారీ మహాశయ మా గురువు అంటారు. యుక్తేశ్వరగిరి, యుక్తేశ్వరగిరి మా గురువు అని ఎవరంటారు, పరమహంస యోగానంద. అందరూ అబద్ధాల కూరులే, పరమాబద్ధాల కూరులు. ఎందువల్ల, ఎక్కడ అబద్ధం జరుగుతుంది, మీకు నచ్చకపోతే వాళ్ళు చెప్పిన మాట వినరు. అంచేత మీరు ఎవరి మాట వింటున్నారు అని అసలు పాయింట్. గురువు అంటే గురువు మాట వినాలి కదా, మీరు ఎవరి మాట వింటున్నారు, మీ మనస్సు యొక్క మాట వింటున్నారు. గురువు మాట ఎక్కడ వింటున్నారు, మీరు వింటున్నారా, నిజం చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఎవరైనా ఒకవేళ విన్నారే అనుకోండి, ఫలానా ఆయన మా గురువు ఆయన చెప్పినట్టు వింటున్నాను అంటే ఏంటి, వాడి మనస్సు ఆయన చెప్పింది వినటానికి ఒప్పుకుంది అంటే అసలు గురువు ఎవరు అది అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మనయేవ మనుష్యాణ కారణం బంధమోక్షయో, ఆ స్థాయి రావాలి మనకి సాధనలో. బాహ్యంగా ఉన్నటువంటి గురువు జోలికి వెళ్ళకండి. ఇచ్చారంటే ఆయన చెప్పింది మీకు నచ్చుతే అది మీదే. కెమిస్ట్రీ చదివిన వాళ్ళందరూ కెమిస్ట్రీ అని చెప్పటంలే, డాక్టరీ చదివిన వాళ్ళందరూ కూడా డాక్టర్లే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్సే. అదేవిధంగా యోగ విద్య చదివిన వాళ్ళందరూ కూడా ఒకే చేతనత్వం కలిగినటువంటి గురువులు. ఆ స్థాయికి ఏది వెళ్తోంది? మీ మనస్సు వెళ్తోంది. ఆ మనస్సు ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉంది అంటే ధృతరాష్ట్రవాచ ఆ మనస్సు ప్రశ్నిస్తోంది. ఏమని ప్రశ్నిస్తోంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాహ చైవ కిమకుర్వత సంజయ. చాలామంది విపరీతంగా నా దగ్గరికి వచ్చి వాపోతారు, సంస్కృతం రాదు మాస్టరు, నాకు రాదు, మరి భగవద్గీత చదువుతున్నాం మనం. నాకు తెలిసినంతవరకు భగవద్గీత చదవటానికి మాత్రం సంస్కృతం అక్కర్లే. ఇందులో మీకు తెలియని పదాలు ఏమున్నాయో నాకు చెప్పండి. అందుకని ధృతరాష్ట్రుడు వాచ, సరే ధృతరాష్ట్రుడు చెప్పాడు అంటే మీరే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ధర్మక్షేత్రే అంటే ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రే పనిచేసేటటువంటి క్షేత్రంలో, సమవేత కలిసి ఉన్నటువంటి యుద్ధం కోసం చేరినటువంటి వ్యక్తులు, కిమ కురువత ఏమి చేశారు. ఇది ఈ పరిస్థితి మీది మనది, ప్రతి సాధకుడిది. ఏ సాధకుడిది? పరిపూర్ణమైనటువంటి ఆత్మసమర్పణ చాతకానంత వరకు ఈ గందరగోళం తప్పది. మొదటి శ్లోకంలోనే ఉంటాం మనం. అర్జున విషాదయం యొక్క మొదటి శ్లోకమే గతి అందరికీ. ఇందువల్ల మొదటి శ్లోకమే గతి. ధర్మక్షేత్రే అనగానే మనకేం గుర్తొస్తుంది? హిందూ ధర్మం గుర్తొస్తుంది. ఇంకా ఏమైనా ధర్మాలు మీకు గుర్తున్నాయా? గబుక్కుని పేర్లు గుర్తు రావటం లేదు నాకు. బౌద్ధ ధర్మం, ఇంకా క్రిస్టియానిటీ, ఇంకా ఇంకా ఏమున్నాయి ధర్మాలు? ఇలా ఉన్నాయి కదా ధర్మాలన్నీ. మనకు అనేక ధర్మాల పేర్లు తెలుసు, కానీ ఇవన్నీ ధర్మాలు కావు అని చెప్తుంది భగవద్గీత. మీరు దీన్ని ధర్మం అనుకుంటున్నారు, గంగలో దిగబోతున్నారు. ఇంతకంటే గంగా స్నాన ఫలం మీకు గొప్పగా రాదు. ధర్మం ఏమిటి అని అడిగితే హిందూ ధర్మం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ముస్లిం ధర్మం ఉంది, జైన్ ధర్మం ఉంది, బౌద్ధ ధర్మం ఉంది, రేపు ఖచ్చితంగా రజనీష్ ధర్మం వస్తుంది, గ్యారంటీ అది. ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తుంది. ఇవన్నీ ధర్మాలు కావు. భారతీయ సాంప్రదాయంలో ధర్మం అనేదానికి ఒక కండిషన్ పెట్టారు. ఆ ధర్మం ఎలా ఉండాలిట? అపౌరుషేయమై ఉండాలి, మనిషి ద్వారా ఆపాదించబడినది కాకూడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జున విషాదం ఇది ఎక్కడ వల్ల వచ్చింది? మీ విషాదం అక్కడ వల్ల వస్తోంది. మీకు ఎలా వస్తోంది మీకు విషాదం? రాముల వారిని ఎవడో అన్నాడు, రాముల వారు మనకి ఆరాధ్య దేవుడు కనుక కోపం వచ్చేసింది. రాముల వారు ఆరాధ్య దైవము కాని వాళ్ళకి ఆ మాట వింటే ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ధర్మం ఏం చెప్తుంది అంటే అందరికీ ఒకేలాగా ఉండాలి. ఒకేలాగా లేకపోతే అది ధర్మమే కాదు, ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, అది దాని ధర్మము. పంచదార తీయగా ఉంటుంది, అది దాని ధర్మము. నిప్పు ముట్టుకుంటే చల్లగా ఉంటే ఖచ్చితంగా నిప్పు కాదు. నీళ్ళు ముట్టుకున్నారు, తడి తగల్లే మీకు. మైసభలో నీళ్ళు అయి ఉంటాయి అవి. ఆ ద్రౌపది పక్కన ఎక్కడో కూర్చొని గుడ్డివాడు కొడుకు గుడ్డివాడే అనాలి, అప్పుడే కదా అక్కడ నీళ్లు లేకపోయినా నీళ్లు ఉన్నాయనిపిస్తుంది. అర్థమవుతున్న ధర్మం అంటే ఏమిటో ఈ ధర్మం గురించి ఆలోచించండి. మీరు మొదట ఈ అవగాహనకి రండి. మీరు హిందువులా, మీరు క్రిస్టియన్లా, మీరు ముస్లింలా, మీరు జైనులా, దీనికి అసలు అవగాహనే లేదు, అవసరమే లేదు. ఇవన్నీ కూడా ధర్మాలు కాదు, మతాలు. మతాలని పట్టుకుని ధర్మాలు పేరిట గాభరా పడి కొట్టుకు చూస్తున్నాం మనం. వివేకానంద ఒక చోట రాశాడు, ఇప్పటికి ఇంకా చాలా ఏంటుంది, వివేకానంద విడిపోయి 100 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. వివేకానంద అప్పుడు చికాగోలో ఒక స్పీచ్ ఇస్తూ మత సమ్మేళనంలో ఇచ్చినటువంటి స్పీచ్ కాదు, వేరే చోట స్పీచ్ ఇస్తూ, రెండు మహాయుద్ధాలలో పారినటువంటి నీరు నెత్తురు కంటే ధర్మం పేరిట పారినటువంటి నెత్తురు 10 రెట్లు ఎక్కువ అన్నాడు అప్పుడు. మరి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది. ఇందువల్ల అలా జరిగింది. మొట్టమొదట మన గుడ్డితనం ఉందే ధృతరాష్ట్రత్వము అనే కొత్త పేరు మనం పెట్టుకున్నాం. అప్పుడు ఎవరికీ అర్థం కాదు. మనం గబుక్కుని ఏదైనా మాట వచ్చిందనుకో, ఏంటి నీకే అర్థం కాలేదా మాస్టర్ చెప్పింది అనకూడదు, ఏమనాలి, ధృతరాష్ట్రత్వము అందాం మనం. బాగుంటుంది, కాస్త ఎవరు ఏమనుకోరు. మనలో ఉన్నటువంటి ధృతరాష్ట్రత్వం అంటే ఏంటంటే ధర్మాన్ని నియమాలలో వేరుకుంటాం. ఎలాంటి నియమాల్లో వెతుక్కుంటాం మనం? మనిషి ఏర్పరచుకున్నటువంటి నియమాల్లో వెతుక్కుంటాం. అది మనం చేసేటటువంటి మొట్టమొదటి ధృతరాష్ట్రత్వము. ముందు అది వదులుకోవాలి, ఆ ధైర్యం రావాలి మీకు. యోగ సాధన. అర్జునుడు అదే తప్పు చేశాడు. ఏంటి అర్జునుడు చేసినటువంటి తప్పు? యుద్ధానికి రెడీ అయిపోయాడు, వచ్చేసాడు, నా తాత మీద, నా గురువు మీద, నా బంధువుల మీద, వాళ్ళ మీద నేను బాణం ఎలా వేస్తానన్నాడు. వేస్తే ఏమవుతుందిట? కులక్షయం అయిపోతుంది అన్నాడు, కొంపలు అంటూ పోతాయన్నాడు. లుప్త పిండోదక క్రియా, అసలు మనకి పిండ ప్రదానం చేసేవాళ్ళని ఉండరుపో అన్నాడు. గురువుకి, గురువుని మించిన శిష్యుడు అసలు అర్జునుడికి అసలు ముందు ఫస్ట్ ఇది ఇచ్చాడు, మొదటే లెక్చర్ కొట్టించాడు. అసలు గురువుని నోరు విప్పనివ్వలే, అసలు 40 శ్లోకాల్లో వాయిస్తాడు గురువుని. కానీ అవంతా ఏంటి? మానవ నిర్మితమైనటువంటి సో కాల్డ్ ధర్మాలు, వాటికి ఏమీ విలువ లేదు. మీరు ఏర్పరచుకున్నటువంటి విలువలవి. ఆ విలువలు మీరు ఏర్పరచుకుంటే ఉంటాయి, ఏర్పరచుకోకపోతే ఉండవు. పెళ్ళి కంటే ఘనంగా ఉడుగు చేస్తారు చాలా చోట్ల, చాలా చోట్ల ఇప్పటికీ చేస్తారు కొంతమంది. దానికి అసలు ఇంగ్లీష్ వాళ్ళు దానికోసమే దాని పేరు ఏం పెట్టారంటే థ్రెడ్ మ్యారేజ్ అని. థ్రెడ్ మ్యారేజ్ అంటే అర్థమవుతుంది కదా, తాడుతో పెళ్లి చేసుకోవటం అని. అంత గ్రాండ్గానే చేసేవాళ్ళు. చేశాక ఏమైంది? అది విపు కొక్కటానికి పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. అది దానికి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నాం? ఇంకో ధృతరాష్ట్రత్వం. ఖర్చు పెడుతున్నారు, పనికిరాదులే, ఇంతటి ఆ తాడు ముక్క కోసం మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అని కూడా అడగం. చేశారు, చేశాక గాయత్రి చేసుకుంటున్నాడు ఆవిడ, చేసుకోవటం లేదు. చేసుకోవటం లేకపోతే ఆవిడకి ఎందుకు చేస్తున్నాం మనం? అందరూ చేస్తున్నారు కనుక. తమాషా ఇంకోటి కూడా నేను చూశాను. నేను ఉడిగి ఎందుకు చేసుకోవాలని నాకు చెప్పాడు ఒకడు, అంతవరకు నాకు తట్టలే. మాస్టారు అది చేసుకోకపోతే అది అసలు కూడా నాకు అప్పుడు అర్థమైంది, నిజమే సుమా అది పాయింటే కదా అని. అంచేత ఖచ్చితంగా ఎప్పుడైనా ఒడుగు అవ్వకపోతే పెళ్ళికి ముందైనా పాపం ఒడుగు చేస్తారు. అసలు పెళ్ళికి ఎన్నేళ్ళు ముందు ఒడుగు అవ్వాలి? కనీసం మన సాంప్రదాయము, మన యొక్క ఋషుల యొక్క అవగాహన ప్రకారము కనీసము 8వ ఏట అయిపోవాలి వాళ్ళకి. 8వ ఏట అయిపోతే వాడికి 24 ఏళ్ళు వచ్చే లోపల వాడు ఆ గాయత్రి మంత్ర సాధనలో తన చేతనత్వంలోని అనేక ఉచ్చ స్థాయిలకి చేరుకోగలగాలి. మళ్ళీ ధృతరాష్ట్రత్వమే, అదేమీ లేదు. ఇది ధర్మక్షేత్రే గుడ్డితనం అక్కడ వచ్చింది, ధర్మక్షేత్రంలో దూరింది గుడ్డితనం. ఇంకా పరిపూర్ణమైనటువంటి గుడ్డితనం ఉందిలే అమ్మా, పొగేం చేస్తుంది మంది. ఆ పరిపూర్ణమైనటువంటి గుడ్డితనం వల్ల ఏర్పడినటువంటి కష్టాలు వచ్చాయి కదా మనకి. ముందు అర్జున యొక్క ఆ విషాద యోగం మీరు అవగాహన చేసుకోండి. మీ విషాదానికి కూడా అదే కారణం, అనేక విషాదాలకు అదే కారణం చూసుకోండి మీరు. నేను చేయవలసినట్టు చేయలేదేమో, ఎడం చేత్తో ఆరతి పళ్ళెం ముట్టుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? చేయి కోసేసుకుందామా? మరి కోసుకోలేంగా, చెప్పినా కొయ్యం, గురువు చెప్పినా. గురువు మీద ప్రేమ చాలా ఉండొచ్చు, కానీ కర్మజాలే ఆ గురువు నువ్వు చేయి కోసుకో అన్నాడు అనుకో, ఆ గురువును వదిలేస్తామను. అలాంటి గురువు వద్దు మాకు. ఎలాంటి గురువు కావాలి? మోడర్న్ డాక్టర్ లాంటి గురువు కావాలి. నాకు భలే నచ్చుతారు ఈ మోడర్న్ డాక్టర్లు చూస్తే. అసలు గురువులు వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. బీపీ వచ్చింది, పేషెంట్ వచ్చాడు, చూశాడు చాలా హై బీపీ ఉంది, ఉప్పు తినకూడదు అని చెప్పాడు డాక్టర్. ఉప్పు తినకూడదు అని చెప్పాక తినకూడదు. ఎందుకు తినకూడదు? ఆ రోగ లక్షణం కనుక. ఆ రోగం ఉన్నవాళ్ళు ఉప్పు తినకూడదు. వీడేమంటాడు? కాదు డాక్టర్ గారు, కొంచెం తింటా. ఆ కొంచెం ఎంత కొంచెం అవుతుందో మనకు తెలీదు. ఇంటికి వెళ్ళి భార్యతో ఏం చెప్తాడు? డాక్టర్ గారు కొంచెం తినమన్నాడు. ఎంత కొంచెం తినమన్నాడు చెప్పాడు. మన ధర్మంలో కూడా ఆ పిచ్చి పనే చేస్తాం. ఆ పిచ్చి పనే చేసుకుంటూ వచ్చి మొత్తం ధర్మాన్ని నాశనం చేసుకున్నాం. ఇది ఇంకో ధృతరాష్ట్రత్వం, ఇంకో గుడ్డితనం. ధర్మక్షేత్రంలో ఏర్పడినటువంటి ఈ గుడ్డితనాలన్నింటినీ మీరు బయట పడకపోతే భగవద్గీత యొక్క రెండో శ్లోకానికి మీరు వెళ్ళలేరు. మొదటి శ్లోకంలోనే వాయించి పారేశాడు ఎన్ని రకాలైనటువంటి గుడ్డితనాలు ఉన్నాయో. తినకూడదు అన్నటువంటి ఉప్పు సరే తిను అన్నాడు అనుకోండి డాక్టరు, మరి వాడు డాక్టర్ అవునా కాదా? ఆ రోగానికి తినకూడదు. పేషెంట్ 10 సార్లు అడిగినంత మాత్రాన నువ్వు తిను అని చెప్పేశావనుకో, అప్పుడు నువ్వేం డాక్టర్వి? తినకూడదు రూల్ ప్రకారం, తింటే చస్తావు అని డైరెక్ట్గా చెప్పచ్చు కదా. ఆ ధైర్యం ఇదివరకు ఋషులకు ఉండేది. రాజుల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది నియమం అంతే, దాన్ని మీరు ఏమీ చేయలేరు, దాన్ని మీరు తప్పించుకోలేరు, ఆ విధమైనటువంటి ధర్మాన్ని మీరు పట్టుకోండి. మీరు మాట్లాడితే మార్చుకోగలిగేటటువంటి ధర్మం, అది ధర్మం ఎలా అవుతుంది? ఆ భావన నేను మీకు ఏది అందజేయదలుచుకున్నానో దాన్ని పట్టుకోండి. మీరు ధర్మం అంటే ఏమిటి? ప్రకృతిలో శాశ్వతమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు మారవు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, మారదు అది, శాశ్వతమైనటువంటి నియమము, సనాతనమైనటువంటి నియమము, నిత్య నూతనమైనటువంటి నియమము. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్న వైపు తూర్పే అవుతుంది. అలాంటి ధర్మం ఏదైనా మీకు తెలుసా? ధర్మం అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి కర్మకాండల్లో కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కానీ, మీరు మతానికి అవుతే చెంది ఉన్నారు కానీ, మీరు చేసిన ఇవాళ చేసినటువంటి పని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే ఫలితాన్ని ఇస్తుందా? రాయి పైకి ఎగరేశం, ఖచ్చితంగా కింద పడుతుంది, అది పడదు, గ్యారంటీ కింద పడుతుంది. మీరు ఎక్కడ విసిరినా శాశ్వతమైనటువంటి నియమం, సనాతనమైనటువంటి నియమం, నిత్య నూతనమైనటువంటి నియమం అది. ఇందుకు నిత్య నూతనమైనటువంటి నియమం? నీకు మళ్ళీ అది కొత్తే, మీ తాత ముత్తాతలు అది చేశారు, వాళ్ళు రాయి పైకి విసిరారు, రాయి కింద పడింది. ఈరోజు నువ్వు రాయి పైకి విసురుతావు, మళ్ళీ రాయి కింద పడుతుంది. అలాంటి ధర్మము మీకు ఏదైనా తెలుసా? ధర్మం అనే పేరుతో మనం చేస్తున్నటువంటి కర్మకాండలందరూ గుడ్డివి, ధృతరాష్ట్రత్వము అని ఎందుకన్నాడు అంటే, ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడి యొక్క మాటలవి, గుడ్డివాని యొక్క మాటలవి. మన ధర్మం అంతా కూడా గుడ్డిదే. ఏ ధర్మాన్నైనా తీసుకోండి, మనం గురువుల్ని ఫాలో అవుతున్నాం, గురువుల్ని చేస్తున్నాం, నిజంగా గురువుల్ని ఫాలో అవుతున్నావా? బుద్ధుడు, బౌద్ధ ధర్మం, క్రైస్ట్, క్రిస్టియానిటీ, మొహమ్మద్, ముస్లిం ధర్మం, రామకృష్ణ పరమహంస, వివేకానంద, అరవిందో, శ్రీరామ శర్మ ఆచార్య, వీళ్ళందరూ గురువులేగా. వీళ్ళందరూ గురువులు అవుతే, మనం గుడ్డివాళ్ళం కాకుండా ఉంటే మనకు ఒక ప్రశ్న వచ్చి ఉండాలి. బుద్ధుడు తను ఏది చేసి బుద్ధుడయ్యాడో స్పష్టంగా చెప్పాడు, అందులో మనకు అనుమానం లేదు కదా. బుద్ధుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత ఆవేదన చెందాడు, ఎన్ని రకాలైనటువంటి మార్పుల్ని చూసుకుని రకరకాలుగా తన జీవితాన్ని మార్చుకుని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసుకుని చివరికి ఇదంతా వద్దు మనకి, ద గోల్డెన్ మీన్, మధ్య మార్గంలో వెళ్దాం మనం, అదే చాలా ఉపయుక్తమైనటువంటి జీవిత విధానం అని చెప్పాడు, చేశాడు. తను బుద్ధుత్వం పొందాడు కదా. బుద్ధుడు తర్వాత ఎంతమంది బౌద్ధులు బుద్ధుత్వం పొందారు అది నా ప్రశ్న. ఏడు ఇంకో బుద్ధుడు ఏడి దాగలేడు బుద్ధుడు, దాంకున్నాడేమో మాస్టారు, దాంకోలేడు నిప్పుని నువ్వు గడ్డి పెట్టి కప్పేవనుకో ఏమీ అవదు, గడ్డి కూడా మండిపోతుంది. రామకృష్ణ పరమహంస, నువ్వు వివేకానందని అందించాడు. రామకృష్ణ మిషన్ ఉంది, ఏడి వివేకానంద, ఇంకో వివేకానంద ఏడి, ఫాలోవర్సేగా అందరూ, కొన్ని లక్షల మంది ఉన్నారనుకుంటాంగా. ఇన్ని లక్షల మందిలో నిజంగా మీ ఉద్దేశం ఏంటి? ఆ స్థాయికి ఎదగలేని వ్యక్తులే అందరూ అనా మీ ఉద్దేశం? ఒకవేళ అదే మన ఉద్దేశం అయి ఉంటే వివేకానంద చెప్పింది తప్పిందే కదా, తప్పే కదా. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు వివేకానంద. ప్రతి ఆత్మ బీజరూపంలో భగవంతుడే. ప్రతి ఆత్మ బీజరూపంలో భగవంతుడవుతే రామకృష్ణ పరమహంస, వివేకానంద చెప్పినటువంటి మార్గమే ఆ భగవతత్వానికి చేరువుగా తీసుకువెళ్ళగలిగేదవుతే ఇంకో వివేకానంద ఎందుకు రాలేదు? ధర్మక్షేత్రే, ద ఫీల్డ్ ఆఫ్ రిలిజియన్. ధర్మక్షేత్రాన్ని మీరు కూలంకషంగా పరిశీలించండి. రామభక్తులు చాలామంది ఉన్నారు, డౌట్ లేదు కదా. ఇంకో రాముడేడి, ఎందుకు రాలే? కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్రీ గురించి మొత్తం చెప్పగలిగితే, ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీరింగ్ గురించి మొత్తం చెప్పగలిగితే, తిరిగి మళ్ళీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ ఇంజనీరింగ్ కాలేజీలోనే లెక్చరర్గా వెళ్ళి ఆ లెక్చరర్ పక్కన కూర్చుంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి, ఆ విషయంలో వాడు నిష్ణాతుడు అవ్వగలిగాడు, తిరిగి అతన్ని ఇంజనీర్ అనే పిలుస్తున్నాం మనం. మరి రామభక్తుడు ఇంకో రాముడు ఎందుకు అవ్వలేకపోతున్నాడు? కృష్ణ భక్తుడు ఇంకో కృష్ణుడు ఎందుకు అవ్వలేకపోతున్నాడు? అరవిందో సొసైటీ నుంచి ఇంకో అరవిందో ఎందుకు రాలేదు? ధర్మక్షేత్రే, ఈ ప్రశ్న కనుక మీకు రావటం మొదలెడితే యోగ సాధనలో మీరు అడుగు పెట్టినట్టే. కానీ ఆ గురువులు చెప్పిన మార్గం తప్ప తప్పు కాదు, ఆ మార్గం 100% కరెక్టే. మన దృష్టికోణం తప్పింది. మన దృష్టికోణం ఏమిటి అంటే, ఇంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి గురువులు మన కూతురికి పెళ్లి చేయించటానికి, మనకి ఉద్యోగం ఇప్పించటానికి, మన అప్పులు తీర్చటానికి, మన ఇల్లు కట్టుకుంటూ వచ్చేటటువంటి అడ్డంకుల కోసము వచ్చారు అని. ఇంకో ధృతరాష్ట్రత్వం ముందు అది కరెక్ట్ చేసుకోండి. ఇంచేదంటే మీకు స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి పుస్తకం భగవద్గీత పుస్తకాన్ని షూల్జే అనేటటువంటి షోపెన్హైర్ అని రెండు రకాల జర్మన్ ఫిలాసఫర్స్ ఉన్నారు. షోపెన్హైర్ని ఈజీ చైర్ ఫిలాసఫర్ అంటారు, అంటే పడకుర్చీ మీద పడుకుని వేదాంతం చెప్పేవాడు అని. మనలో చాలామంది పడకుర్చీ వేదాంతులే, ఒక పూట భోజనం లేకపోతే వేదాంతం ఎగిరిపోతుంది. షోపెన్హైర్ కూడా అలాంటి వేదాంతే, కానీ కాస్త నిజమైన వేదాంతే, వెతుకుతున్నాడు. అతని వేదాంతం యొక్క పరాకాష్ఠ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, చాలా డబ్బున్నవాడు, జమీందారు, పెద్ద భవనం ఉంది, ఆ భవనం చుట్టూ పెద్ద తోట ఉంది, ఆ తోటకి రాత్రి నిద్ర పట్టక ఒకసారి బయటకు వచ్చాడు ఆయన షోపెన్హైర్. చీకటిగా ఉంది, తోటమాలి ఉన్నాడు, ఎవరక్కడా అన్నాడు. ఈయనేం చెప్పలే, ఈయనకి ఫిలాసఫర్ అంటేనే అర్థం ఏంటంటే ఏం పట్టకుండా ఉండాలి కదా. అసలు ఆ ప్రశ్న ఆయన వినలేదేమో, మరి ఆ ప్రశ్న వినకపోతే ఎందుకు వచ్చావు, ఈ ప్రశ్నలన్నీ ఎవరు ఎక్కడ ఎందుకు అని అడిగేశాడు. వాడు చివరి ప్రశ్న ఏదో ఆయనకు వినిపించినట్టుంది, అది తెలిస్తేనే ఇంక ఈ గొడవ అంతా ఎందుకు అన్నాడు. కస్త్వం కోహం కుతః ఆయాత, ఈ ప్రశ్న ధర్మక్షేత్రంలో, ఈ ప్రశ్నకి మీరు జవాబు వెతుక్కుంటున్నారా? ఈ ప్రశ్నకి ఎవడికి జవాబు కావాలి? కావాలా నిజంగా మనకి ఈ ప్రశ్న? అసలు ఈ ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా మనకి? ధృతరాష్ట్రవాచ, ధర్మక్షేత్రంలో వచ్చినటువంటి గుడ్డితనం అది. మరొకటి, గురువు దగ్గరికి కష్టాలు చెప్పుకోవడానికి రాకూడదా? కష్టాల నివారణ అడగకూడదా? ఖచ్చితంగా అడగొచ్చు. కానీ కష్టాల నివారణ అడుగుతో మిగతావి అసలైనటువంటి మౌలికమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఈ జన్మకి సంబంధించినటువంటి ప్రశ్న పరంపర ఎప్పుడైతే మనం అడగము, ధర్మక్షేత్రంలో గుడ్డితనం ఏర్పడింది. ఆ గుడ్డితనం యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే, ఇన్ని ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి భారతదేశంలో ఆధ్యాత్మికత గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నవాళ్ళు మనకి ఎక్కడా కనిపించరు. ఇది ధర్మక్షేత్రం గురించి చెప్పుకున్నాం మనం. ఇంకో గుడ్డితనం ఉంది మనకి, కురుక్షేత్రే. పోని ధర్మక్షేత్రంలో మనకి అవగాహన లేదు, ఫిలాసఫర్స్ కావు మనం, అసలు మనకి దేవుడు వద్దు, దెయ్యం వద్దు, ఏదో నేను బతికున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించుకుంటున్నాను నేను, అక్కడితో నన్ను వదిలేయండి అన్నాడు. వదిలేశారు. ఎవడు వదిలేశాడు? శ్రీకృష్ణుడు వదిలేసి ఇంకో ప్రశ్న వేశాడు అక్కడ, కురుక్షేత్రే, నాయన అక్కడ కూడా నువ్వు గుడ్డివాడివే, ఇందుకు నువ్వు అక్కడ కూడా గుడ్డివాడివే? నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత రేపు ఎవడైనా వచ్చి నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి అని గ్యారంటీగా చెప్తాడు అని మీకు తెలిస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటారా? ఆలోచించండి ఒకసారి. మీరు ఇల్లు కట్టుకున్నారు, గ్యారంటీ ఏంటి అంటే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంటిని మీరు ఉండనివ్వం, మేము ఎప్పుడో అప్పుడు వెకేట్ చేయించేస్తాం. అంటే ఇల్లు కట్టుకుంటారా? కట్టుకుంటున్నాం కురుక్షేత్రే. మనకు తెలుసు గ్యారంటీగా ఎప్పుడో అప్పుడు వెళ్ళి వదిలి వెళ్ళిపోవాలని. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, అది వేరే విషయం. కానీ గ్యారంటీగా మృత్యు వస్తుంది, మృత్యు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి. మరి అది మూర్ఖత్వం కాక ఏంటి? పరమమూర్ఖత్వం. మృత్యువు తప్పదు అని మీకు తెలిసిన తర్వాత మీరు చేసేటటువంటి ఏ పని అయినా గ్యారంటీగా తప్పే అవుతుంది. కార్యక్షేత్రంలో, భౌతిక సుఖాల క్షేత్రంలో మీరు చూసుకున్నా, బుద్ధుడు మారింది అక్కడే, ఆ కురుక్షేత్రంలోనే మారాడు. మొట్టమొదట ఎవరిని చూశాడు? ఒక రోగగ్రస్తుని చూశాడు. నాకు రోగం వస్తుందా అన్నాడు. వస్తుందన్నాడు. 1/3 లైఫ్ అవుట్ అనుకున్నాడు. తర్వాత ముసలాన్ని చూశాడు. నేను ముసలాన్ని అవుతానా అన్నాడు. గ్యారంటీగా అవుతా ఉన్నాడు. 2/3 లైఫ్ అవుట్ అన్నాడు. ఈ లోపల శవం వెళ్తుంది, చూశాడు. నేను చస్తానా అన్నాడు సారథిని. గ్యారంటీగా చస్తావా అన్నాడు వాడు, మంచి సారథి వాడు. కానీ మనలాంటి సాధకుడు కాదు బుద్ధుడు. బుద్ధుడు లాంటి సాధకుడు అవుతే నేను ఎలాగో చచ్చేదానికి గందరగోళం అంతా ఎందుకు? వైరాగ్యం కాదు ఇది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను వైరాగ్యం గురించి మాట్లాడటం లేదు, బాధ్యత రాహిత్యం గురించి కూడా మాట్లాడటం లేదు. మన యొక్క షార్ట్ సైడెడ్నెడ్, మందచూపు, ఎందుకు పనికిరాని వాటి సేకరణలో అర్థం ఏమైనా ఉన్నదా? నువ్వు దాన్ని ఉపయోగించుకోలేవు, నువ్వు దాన్ని ఏమీ చేసుకోలేవు. ఎన్నాళ్ళు అనంతమైనటువంటి ఈ కాలంలో నీకు కాస్త అనుభవించాలి, తెలియాలి అనేటటువంటి ఏజ్ ఎప్పటికొస్తుంది? ఓ 20 ఏళ్లకు 25 ఏళ్లకు వస్తుంది. కాస్త సంపాదించుకొని నిలదొక్కుకోగలిగేసరికి 40 ఏళ్ళు వస్తాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యాప్యం స్టార్ట్. మోకాళ్ళ నొప్పులు, కళ్ళజోళ్ళు, దగ్గులు, ఆయాసాలు అన్నీ స్టార్ట్. ఇంతకి నువ్వు సంపాదించుకున్నది ఎవరి కోసమని? కురుక్షేత్రంలో కూడా నువ్వు గుడ్డివాడివే. సమవేత యుత్సవ, ఇలాంటి గుడ్డివాళ్ళు దెబ్బలాటకి కూర్చున్నారు. తమాషా అక్కడ ఆశ్చర్యం. అందుకే ఇందాక నేను మీతో చెప్పానే ఒక వ్యక్తి గురించి, ఏంటో ఆ పేరు మర్చిపోతున్నా, బెన్నాషా. వేదాంతం గురించి, ధర్మం గురించి చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం.